కీర్తనల గ్రంథము 101వ అధ్యాయము 6వ వచన భాగాన్ని చదువుకుందామండి. కీర్తనల గ్రంథము 101వ అధ్యాయము 6వ వచనం మొదటి లైన్. నా యొద్ద నివసించినట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. మరొక మారు చదువుకుందామండి. నా యొద్ద నివసించినట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. ప్రార్థన చేసుకుందామండి. ప్రభు ఆత్మ సహాయం కొరకు ఆత్మదేవుడు మనందరితో మాట్లాడి మనల్ని బలపరచులాగున సంధించి సరిచేయలాగున ప్రభు ఆత్మకు మనందరిని అప్పగించుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన దేవ, ఉన్నతమైన తండ్రి, నీ బంగారు పాదములకు నీ ఘనమైన నామానికి వెలలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను. పరిశుద్ధుడా, మీకు వందనాలు తండ్రి. ఈ యొక్క ఉదయకాల సమయంలో మమ్మల్ని అందరినీ కూడా సజీవులుగా లెక్కించి ప్రభు నీ పాద సన్నిధిలో కూర్చొని ప్రభా నిన్ను స్తుతించడానికి, నీ మాటలు వినడానికి ప్రభా అయ్యా మీరు మాకు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి, ప్లాట్ఫారమ్ను బట్టి నిన్ను స్తుతిస్తా ఉన్నాను అయ్యా. వాక్యం నీది, బిడ్డలు మీ వారు, బోధించే మా మంచి బోధకుడు నీవు నాయన, వాక్యమై ఉన్న తండ్రి అయ్యా. మా అందరితో సూటిగా, తేటగా, స్పష్టంగా మీరు మాట్లాడండి. ఒక మనిషిగా నేను మాట్లాడితే ఎటువంటి ప్రయోజనము లేదు. ఆత్మదేవుడా, మీ సహాయం నాకు అందించి దేవా నన్ను మలచి నా తండ్రి, నా నోటని మాటలుంచి నాయన, నన్ను నీ బోరగా చేసుకుని నన్ను అభిషేకించి నన్ను పవిత్రపరిచి ప్రభా, నీ బిడలతోనూ నాతోనూ భయా మీరు మాట్లాడి మమ్మల్ని అందరినీ కూడా బలపరచమని ప్రభా, నీ రాకడ కొరకు, నీ రాజ్యం కొరకు ప్రభా మమ్మల్ని ఆయత్తపరచమని, ఈ లోకంలో నీ సువాసన వెదజల్లి సాక్షులుగా జీవింపచేయమని ప్రభా, మా అందరి మేలు కొరకు, ప్రయోజనం కొరకు నాయన అయ్యా నన్ను నిలబెట్టుకుని వాడుకొని మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందమని సంపూర్ణంగా నీ చేతికి, నీ ఆధిపత్యానికి, అధికారానికి అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మరొక మారు చేరి వచ్చిన ఎస్ఎఫ్జే సంఘబిడ్డలందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు, శుభాలు, ధన్యవాదాలండి. మంచిదండి, మరి చదవబడినటువంటి మూల వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే కీర్తనకారుడైనటువంటి దావీదు గారు మరి రాసినటువంటి మాటల్లో ఈ మాట దేవుడు పొందుపరిచి ఉన్నాడు, తన ద్వారా మనకు రాపించి ఉన్నాడు. ఏంటి అంటే, ఆయన యొద్ద మనం నివసించాలి అంటే దేశంలో నమ్మకస్తులైన వారి కొరకు దేవుడు కనిపెడతా ఉన్నాడట. ప్రభువునకు కావలసిన వారు ఎవరు అంటే నమ్మకస్తులైనటువంటి వారు. ప్రాణం పోయినా పర్వాలేదు కానీ ప్రభు కొరకు నిలబడేవారు ఆయనకు కావాలి. సమస్యలు వచ్చినా, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినా, కష్ట నష్టాలు వచ్చినా ప్రభు కొరకు సాక్ష్య జీవితాన్ని కాపాడుకునేవారు ప్రభువుకు కావాలి. ఎంత దినాల్లో అపాయకరమైనటువంటి దుర్దినాలలో మనం ఉంటా ఉన్నాం. ఎప్పుడు ఏం జరుగుతా ఉందో తెలియని పరిస్థితుల్లో మనం ఉంటా ఉన్నాం. ఆ ప్రభు చెప్పినటువంటి లేఖనాలు నెరవేరుతా ఉన్నాయి. ఆయన ఇచ్చినటువంటి రాకడ గుర్తులు జరుగుతా ఉన్నాయి. మరి ఇవన్నీ చూస్తున్నటువంటి మనము, మనకు అర్థం కావాలి ఏంటి అంటే, ప్రభువుకు నమ్మకస్తులు కావాలని మనం ఎరిగి ఉండాలి. దేవుడు ఒక మనిషి నుంచి కోరుకునేది రెండే విషయాలండి. ఒకటి, ప్రతి మానవుని నుంచి కూడా దేవుడు కోరుకునేది ఏంటంటే ఆయన యందు భయభక్తులు కలిగి జీవించాలని ఆయన కోరుకుంటాడు. రెండవది, నీ నుంచి నా నుంచి ఆయన ఆశించేది ఏదంటే మనము ఆయన యందు నమ్మకస్తులుగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. అది ఏ పరిస్థితి అయినా, ఏ స్థితిగతులైనా కాదు, కానీ ప్రతి పరిస్థితిలో, ప్రతి విషయంలో మనం నమ్మకస్తులుగా ఉండాలని కోరుకుంటా ఉన్నాడు. ఎందుకు ఆయన నమ్మకస్తులుగా ఉండాలని కోరుకుంటా ఉన్నాడు, నమ్మకస్తుల కోసం ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడంటే, ఒకసారి మనము ఒక లేఖన భాగాన్ని చదువుకొని ముందు కొనసాగుదాం. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనాన్ని నేను చదువుతా ఉన్నానండి. 13వ వచనము, మనము నమ్మదగిన వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియూ చేయలేడు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. మనము నమ్మదగినటువంటి కారము కాదు, గాని దేవుడు నమ్మదగిన వాడట. అవును, ఆయన నమ్మదగినటువంటి వాడు. రెండవదిగా చూస్తే కీర్తనల గ్రంథము 33వ అధ్యాయము 4వ వచనంలో, ఆయన చేయునదంతయు నమ్మకమైనది. మొదటిగా ఆయన నమ్మదగిన వాడు, రెండవదిగా ఆయన చేసేదంతా కూడా, ఆయన చెప్పేదంతా కూడా ఏంటి అంటే నమ్మకమైనది, నమ్మదగినది. అలాగే కీర్తనల గ్రంథము 111వ అధ్యాయం 7వ వచనం కూడా చూస్తే, ఆయన శాసనములన్నీ నమ్మకమైనవి. ఇంకొక మాట చదువుకుంటే పేతురు రాసిన 1వ పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో, ఆయన నమ్మకమైనటువంటి సృష్టికర్త. ఈ పరిశుద్ధ బైబుల్ గ్రంథంలో చివరి పుస్తకమైనటువంటి ప్రకటన గ్రంథంలో కూడా 1వ అధ్యాయం 5వ వచనం, 3వ అధ్యాయం 14వ వచనంలో కూడా నమ్మకమైన సాక్షి, నమ్మకమైన సత్య సాక్షి అని ప్రభు గురించి రాయబడతా ఉంది. మనం ఆరాధించే దేవుడు ఎవరు అంటే ఆయన నమ్మదగినటువంటి వాడు, ఆయన చేసేదంతా నమ్మకమైనది, ఆయన శాసనాలు కానీ ఆయన వాక్యము కానీ నమ్మకమైనవి, ఆయన నమ్మకమైనటువంటి సృష్టికర్త, ఆయన నమ్మదగినటువంటి సాక్షి, సత్య సాక్షి. మరొకటి ఏంటి అంటే దశలోనికి రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 24వ వచనం చూస్తే ఆయన మనల్ని పిలిచాడట. ఆ పిలిచిన వాడు ఎలాంటి వాడు అంటే నమ్మదగినటువంటి వాడు, నమ్మకమైనటువంటి వాడు. అందుకే ఆయన నమ్మదగిన వాడు, ఆయన నమ్మకమైనటువంటి వాడు, ఆయన నమ్మకమైనటువంటి సృష్టికర్త, ఆయన శాసనాలు నమ్మకమైనవి, ఆయన చేసేదంతా నమ్మకమైనది. కనుక మనము కూడా నమ్మకస్తులుగా ఉండాలి అని ఆయన కోరుకుంటా ఉన్నాడు, ఆయన ఆశిస్తా ఉన్నాడు. లోకంలో ఎక్కడ చూసినా నమ్మకత్వం లేదండి. ఎక్కడ చూసినా, ఏ సంఘాలలో చూసినా, ఇంటిలో చూసినా, వ్యాపారంలో చూసినా, ఉద్యోగాల్లో చూసినా, ప్రతి వారిలో చూస్తా ఉంటే ఎలా ఉన్నారు అంటే అపనమ్మకస్తులుగానే ఉంటా ఉన్నారు. కానీ నమ్మకస్తులుగా ఉండలేకపోతా ఉన్నారు. నాటి దినాలలో చాలా ఆది సంఘము నమ్మకమైనటువంటి సంఘముగా, నమ్మకస్తులుగా వారు జీవించారు. కానీ ఈనాటి సంఘాలలో నమ్మకస్తులు చాలా తక్కువగా కనబడతా ఉన్నారు, కొదవైతా ఉన్నారు. కానీ దేవుడు కోరుకునేది అపనమ్మకస్తుల్ని కాదు, గాని నమ్మకస్తుల్ని ఆయన కోరుకుంటా ఉన్నాడు. దేవుడికి కావలసింది క్వాలిటీ కాదండి, క్వాంటిటీ కాదు. ఎంతో మంది, చాలా మంది కాదు గాని కొద్దిమంది వచ్చిన క్వాలిటీ ఉండాలి. ఆయన కోరుకునేది క్వాంటిటీ కాదు కాని క్వాలిటీ. ఆయన కోరుకునేది సామర్థ్యము కాదు గాని సమర్పణ. ఆయన కావలసింది సీనియార్టీ కాదు గాని సిన్సియార్టీని ఆయన కోరుకుంటా ఉన్నాడు. ఈ దినాలలో ఆ సిన్సియార్టీ, ఆ సమర్పణ కలిగిన వారు, ఆ క్వాలిటీ కలిగినటువంటి వారి కోసం ప్రభు అట వెతుకుతా ఉన్నాడట, ఆయన చూస్తా ఉన్నాడట. అటువంటి వారి కోసం ఆయన వెతుకుతా ఉన్నాడట. మరి నేటి దినాలలో మనలో ఆ నమ్మకత్వం కనబడతా ఉందా ప్రభుకి? ఆయన మనల్ని తొంగి చూసినప్పుడు, ఆయన మనల్ని చూస్తా ఉన్నప్పుడు మన పనుల్లో, మన తలంపుల్లో, మన ఊహల్లో, మన ఆలోచనలో, మన చేస్తున్నటువంటి పరిచర్యలో ప్రభుకి నమ్మకంగా ఉంటా ఉన్నామా? నమ్మకస్తులుగానే మిగిలిపోతా ఉన్నామా? చేస్తున్న పరిచర్యలో నమ్మకత్వాన్ని కనపరుస్తా ఉన్నామా? ఒకసారి ఈ ఉదయ కాలంలో ప్రభువు మనల్ని ప్రశ్న వేస్తా ఉన్నాడు. ఈ ప్రశ్నకు సమాధానము ఎవరికి వారమే చెప్పుకోవలసిన వారిగా ఉన్నాం. పరిశుద్ధ బైబుల్ గ్రంథంలో ఎవరు నమ్మకస్తులుగా ఉన్నారు, వారు పొందుకున్నటువంటి దీవెనలేంటి, ఆ నమ్మకస్తులుగా ఉంటే వచ్చే ఆశీర్వాదాలేంటి, ఆ నమ్మకస్తులకు దేవుడిచ్చినటువంటి ఆధిక్యతలేంటి అనే విషయాలను ఈ రోజున, కొన్ని విషయాలను మనము లేఖనపు వెలుగులో ముందుకు చూసుకుంటూ వెళ్దామండి. మొట్టమొదటిగా ఎవరు ప్రభుకు నమ్మకస్తులుగా ఉన్నారు? ఆయన కోరుకునేది నమ్మకస్తుల్నే కదా. ఆ నమ్మకస్తులు ఎవరెవరు నమ్మకస్తులుగా దేవుడికి కనిపించారో వారి వలె మనం ఉన్నామా, వారిలాగా మనము జీవిస్తా ఉన్నామా? ఒకసారి ఉదయ కాలాన ఎవరికి వారిమే పరిశీలన చేసుకుందాం, పరీక్షించుకుందాం. మొట్టమొదటిగా మనము అబ్రహాము దగ్గరకు వద్దామండి. అబ్రహామును ఒకసారి ఆలోచన చేస్తే నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 7-8 వచనాలు మనం చదవాలండి. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 7-8 వచనాలు చదువుతా ఉన్నానండి. 7-8 వచనాలు. దేవా యెహోవా అబ్రహామును ఏర్పరచుకుని కల్దీయుల ఊరు అను స్థలము నుండి యువతలకు అతన్ని రప్పించి అతనికి అబ్రహాము అను పేరు పెట్టిన వాడవు నీవే. 8వ వచనం. అతడు నమ్మకమైన మనసు గలవాడని ఎరిగి కానానీలు, హిత్తీలు, అమోరీలు, పెరిచీలు, యొబిసీలు, గిర్గాషీలు అను వారి దేశమును అతని సంతానమునకు ఇచ్చినట్లు అతనితో నిబంధన చేసిన వాడవు నీవే. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. అబ్రహాము గురించి దేవుడిస్తున్నటువంటి సాక్ష్యము నమ్మకమైనటువంటి మనసు కలిగిన వాడటండి. అబ్రహాము జీవిత చరిత్రను మనమందరం ఎదిగినటువంటి వారమే. అబ్రహాము యొక్క పరిస్థితులన్నీ కూడా మనము చదివిన వారమే. అబ్రహాము ఒక విగ్రహారాధికుడు. అబ్రహామును, ఆ విగ్రహారాధికుడైనటువంటి అబ్రహామును దేవుడు పిలిచి ఆది కాండము 12వ అధ్యాయము ఒకసారి 1-4 వచనాలు మనం చదివినట్లయితే, నీ దేశాన్ని, నీ బంధువులను, నీ సమస్తాన్ని కూడా వదిలిపెట్టి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు అని అన్నప్పుడు అబ్రహాము మారు మాట్లాడుకోకుండా, కొచ్చెని వేయకోకుండా దేవుడు ఏం చెప్పాడో అది చేసి చూపించాడు. అందరినీ వదిలిపెట్టి తన భార్యను వెంట పెట్టుకుని, అలాగే లోతును వెంట పెట్టుకుని, తన దేశాన్ని వదిలిపెట్టి, బంధువర్గాన్ని అంతటిని కూడా వదిలిపెట్టి ఆయన దేవుడు ఏ ప్రదేశానికి వెళ్లమన్నాడో, ఏ దేశానికి వెళ్లమన్నాడో, ఎక్కడికి వెళ్లమన్నాడో, ఏం చెయ్యమన్నాడో అన్ని కూడా తూచా తప్పకుండా చేసినటువంటి వాడు అబ్రహాము. అందుకే ఈ యొక్క నెహెమ్య గ్రంథంలో ఆయన గురించి పరిశుద్ధాత్మ దేవుడు మరొక మారు రాస్తా ఉన్నాడు. ఎలాంటి వాడు అనంటే నమ్మకమైన మనసు కలిగిన వాడట, నమ్మకమైనటువంటి వాడట. నిజమేనండి, ప్రభువు ఇది చెయ్యి అబ్రహామా అంటే ఇది చేశాడు. అబ్రహామా ఇదిగో నీ కుమారుని నాకు బలిగా ఇవ్వంటే మారు మాట్లాడకుండా అల్లారుముద్దుగా పెంచుకున్నటువంటి కుమారుణ్ణి ఇచ్చడానికి వెనుకాడలే, వెనుకు తీయలేదండి. కనీసం భార్యకు చెప్పాడో లేదో లేఖనంలో రాయబడలేదు, కానీ తెల్లవారుజామునే తన దాసులను, పనివారిని వెంట పెట్టుకుని, కుమారుని తీసుకుని, కత్తిని తీసుకుని, నిప్పును తీసుకుని, కట్టెల్ని తీసుకుని వెళ్లినట్లుగా మనము ఆది కాండం 22వ అధ్యాయంలో మనం చూస్తా ఉంటాం. నిజమేనండి, అందుకోసమే అబ్రహాము అంత నమ్మకస్తుడిగా ఉన్నాడు. కాబట్టే ఆయన దేవునికి స్నేహితుడయ్యాడు, దేవునికి మిత్రుడయ్యాడు. అంత మాత్రమే కాదండి, ఆయన మూల పురుషుడిగా ఎంచబడ్డాడు, జనములకు, విశ్వాసులకు తండ్రిగా ఎంచబడ్డాడు, దేవునికి మిత్రుడు, స్నేహితుడు అయ్యాడు, మనకు పితరుడు. 24 సంవత్సరాలు ఎదురు చూసి ఆలసత్వంలోనూ కూడా అద్భుతాలు చూసిన వారిలో ప్రథముడుగా, మొదటివారుగా, మూల పురుషుడిగా, గనుడుగా ఎంచబడ్డాడు అబ్రహాము గారు. అందుకే నేడు పరిశుద్ధాత్మ దేవుడు అబ్రహామును మన ముందుంచి నమ్మకస్తుడుగా ఉన్నాడని ఈ దినాన దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. అబ్రహాము వలె మరి మనం కూడా దేవునికి నమ్మకస్తులుగా ఉంటా ఉన్నామా? పరిచర్లో నమ్మకత్వాన్ని కనపరుస్తా ఉన్నామా? చేస్తున్న ఉద్యోగంలో నమ్మకత్వాన్ని కనపరుస్తా ఉన్నామా? కుటుంబంలో మరి భార్య భర్తల మధ్య, బంధువుల మధ్య నమ్మకత్వాన్ని కనపరుస్తా ఉన్నామా? దేవుడు మనకిచ్చినటువంటి ఆ బాధ్యత, దేవుడు మనకిచ్చినటువంటి ఆ పని, దేవుడు మనకిచ్చినటువంటి ఆ భారము, ఆ విషయాలలో నమ్మకత్వం కలిగి ఉంటా ఉన్నామా? నమ్మకస్తులుగానే మిగిలిపోతా ఉన్నామా, లేదా అపనమ్మకస్తులుగా మనం ఉంటా ఉన్నామా? మనుషుల ఎదుట మెప్పు పొందే వారిగా, మనుషులు చూడాలని చేస్తా ఉన్నామా, లేదా మనం చేస్తున్న పని ప్రభు చూస్తున్నాడు, మనం చేస్తున్నటువంటి పని ప్రభువు చూడాలి, ప్రభువు మెచ్చాలి, ప్రభువు మనకు ఆశీర్వాదం ఇవ్వాలి, ప్రభువు మనకు బహుమతి ఇవ్వాలన్న ఆలోచనతో మనం ఉంటామన్నామా? ఒకసారి ఈ దినాన జ్ఞాపకం చేసుకుందాం. కొంతమందిని మనం చూస్తా ఉంటాం, ప్రతి ఒక్కరకు ఇది ఎరిగినటువంటి విషయమే. కొంతమంది ఎలా ఉంటారంటే, మనుషులు చూసినప్పుడు నమ్మకస్తులుగా ఉంటారు, కానీ మనుషులు లేనప్పుడు అపనమ్మకస్తులుగా మిగిలిపోతా ఉంటారు. మనుషులు చూసినంతసేపు చాలా చక్కగా పనులు చేస్తా ఉంటారు, చక్కగా మాట్లాడుతూ ఉంటారు, చక్కగా వాళ్ళు ఉంటా ఉంటారు, కానీ ఆ తర్వాత వాళ్ళకిష్టం వచ్చినట్లుగా చేస్తా ఉంటారు, వాళ్ళకి నచ్చినట్లుగా చేస్తా ఉంటారు. కానీ దేవుడు కోరుకునేది అది కాదండి. లేదా కొంతమంది అనుకూల పరిస్థితుల్లో నమ్మకస్తులుగా ఉంటారు, లేదా అన్ని కలిసి వచ్చినప్పుడు నమ్మకస్తులుగా ఉంటారు, లేదా వారికి నచ్చినప్పుడు నమ్మకస్తులుగా ఉంటారు. అది కాదండి దేవుడు కోరుకునేది. ఏ సిచ్యువేషన్ లోనైనా, ఏ పరిస్థితిలోనైనా, అది కష్ట నష్టాలు కావచ్చు, కడగండ్లు కావచ్చు, నష్టము కావచ్చు, ఏ సమయమైనా, ఏ పరిస్థితి అయినా మనం ఎలా ఉండాలంటే నమ్మకస్తులుగానే ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. హల్లెలూయా, దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈ యొక్క అబ్రహాము గురించి కేవలం ఈ నెహెమ్య గ్రంథంలోనే కాదు, కానీ నేను చదవగానే ఆ రెఫరెన్సులు చెప్తాను, దయచేసి రాసుకోండి. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం, అలాగే 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయము 7వ వచనం, యెషయా గ్రంథము 41వ అధ్యాయము 8వ వచనంలో కూడా అబ్రహాము దేవునికి స్నేహితుడు అన్న విషయాన్ని నొక్కి వక్కానిస్తుంది పరిశుద్ధ బైబుల్ గ్రంథము. ఎందుకు ఆయన దేవుడికి స్నేహితుడు అని చెప్తా ఉన్నాడు అంటే, ఆయన దేవునికి నమ్మకస్తుడుగా ఉన్నాడు. ప్రతి పనిలో, ప్రతి ఎక్కడికి వెళ్లినా ఆయన, ప్రతి చోటికి వెళ్లినా అక్కడ ఆయన గుడారం వేసుకుని, మొదటగా బలిపీఠాన్ని కట్టి గుడారం వేసుకుని అబ్రహాము ఏ దేవుడు అబ్రహాముకి ఏది చెప్పాడో ప్రతిదీ నెరవేర్చుకుంటూ వచ్చాడు. అందుకే ఆయన నమ్మకస్తుడుగా మిగిలిపోయాడు. నేటి దినాలలో ప్రభు పరిచర్యలో ఉన్నటువంటి మనము, ఈ యొక్క అంత్యకాలంలో అపాయకరమైన దుర్దినాలలో ఉంటున్నటువంటి, ఈ చివరి కాలంలో ఉంటామన్నటువంటి మనం కూడా ఒకవేళ ఇప్పటి వరకు నమ్మకత్వాన్ని కనపరచలేకపోయామేమో. విశ్వాసంలో కావచ్చు, ప్రార్థనలో కావచ్చు, వాక్యంలో కావచ్చు, సహవాసానికి వచ్చే విషయంలో కావచ్చు, దేవుడు మనకిచ్చినటువంటి బాధ్యతను నెరవేర్చే విషయంలో కావచ్చు, ఏ విషయంలో ఒకవేళ అపనమ్మకస్తులుగానే మిగిలిపోయామేమో. కానీ నేటి నుంచి ఈ దినము నుంచి అయినా నమ్మకస్తులుగా దేవుడు మనకిచ్చిన బాధ్యతను కొనసాగిద్దాం. దేవుడు మనకిచ్చిన పని విషయంలో ముందుకు కొనసాగుదాం. దేవుని పరిచర్యలో ముందుకు కొనసాగుదాం. మన గృహ విషయంలో, గృహ నిర్వాహకత్వ విషయంలో కావచ్చు, ప్రతి విషయంలో కూడా నమ్మకస్తులుగా ఉండాలని ప్రభువు కోరుకుంటా ఉన్నాడు. ఇకపోతే రెండవదిగా మోషేను మనం ఆలోచన చేసుకుంటే, సంఖ్యాకాండము 12:7 చదువుదామండి. సంఖ్యాకాండము 12:7 చదువుతా ఉన్నాను. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైనటువంటి వాడు. ఇదే మాటను హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 3:5 కూడా, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడని ఈ మాట సెలవిస్తా ఉన్నాడు దేవుడు. నిజమేనండి, మోషే గురించి కూడా దేవుడు ఇస్తున్నటువంటి సాక్ష్యం ఏంటంటే, దేవుడు పలుకుతా ఉన్నటువంటి మాటలేంటంటే, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అంటున్నాడు. నిజమేనండి, మోషే ఐగుప్తు బానిసత్వంలో ఉంటా ఉన్నటువంటి, ఇస్రాయేలు ప్రజలు ఐగుప్తు బానిసత్వంలో ఉంటా ఉన్నటువంటి ఆ తరుణంలో దేవుడు మోషేతో మాట్లాడి మోషేను బలపరిచి మోషేను తన ప్రజలను విడిపించడం కోసము ఒక నాయకుడిగా పంపించాడు. ఆ పంపించిన కాలము మొదలుకొని చివరి వరకు కూడా, అతడు చనిపోయే వరకు, ఆ యొక్క మోయాబు మైదానము వరకు కూడా ఆయన ఎంతో నమ్మకత్వాన్ని కనపరిచాడు. ఆయనకి ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి, ఎన్నో పరీక్షలు ఎదురయ్యి, ఆ పరీక్ష కాలములో కూడా అబ్రహాము వలె ఈ యొక్క మోషే కూడా ఎక్కడ కూడా సనుగుకోకుండా, గునుగుకోకుండా, ఎక్కడ అలసత్వము చేయకుండా, ఎక్కడ కూడా ఆ అనాసక్తిని కనపరచుకోకుండా నమ్మకత్వాన్నే కనపరిచాడు. చివరికి ఆయన మీద తిరుగుబాటు, తన స్వజనులే ఆయన మీద తిరుగుబాటు చేస్తా ఉన్నటువంటి కాలంలో కూడా, వాళ్లకు శిక్ష వచ్చే టైంలో కూడా వాళ్ళు నశించిపోకూడదని వారి పక్షాన ప్రాధేయపడినటువంటి వాడు మోషే, వారి కొరకు బ్రతిమిలాడుకున్నవాడు మోషే, వారి కొరకు ప్రాయశ్చిత్తము చెయ్యాలని ఆశించిన వాడు మోషే. చివరికి, ప్రభువా ఇదిగో నీ ఈ ప్రజల పాపము పరిహరింపకపోతే నీ జీవ గ్రంథములో నుంచి నా పేరు తీసేయని, చివరికి తన పేరు ఉంచుకోవడానికి కూడా వెనుకాడకోకుండా జీవించినవాడు మోషే. నిజమేనండి, మనమేం చేస్తామంటే, ఎవరు ఎలా పోయినా పర్వాలేదు కానీ నేను బాగుండాలి, నేను మంచిగా ఉండాలి, నేను సౌఖ్యముగా ఉండాలి, నాకు పేరు రావాలని కోరుకుంటాం. కానీ ఈ యొక్క నాయకుడు మోషే మాత్రము అలా కోరుకోలేదండి. నమ్మకత్వాన్ని కనపరుస్తూ, అందరిని బలపరుస్తూ, అందరినీ సత్యపరుచుకుంటూ, అందరిని సమన్వత్వపరుచుకుంటూ పరిచర్యలో ముందుకు సాగిపోయాడు. ఎవరి యొక్క తలాంతులను బట్టి వారికి ఆ బాధ్యతను అప్పచెప్పుకుంటూ ముందుకు కొనసాగాడు. దేవుని దృష్టిలో, ఆయన పరిచర్యలో, ఆయన ఇల్లంతటిలో నమ్మకమైనటువంటి వాడుగా సాక్ష్యాన్ని పొందుకున్నాడు. హల్లెలూయా, దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. మరి మనము కూడా ఆ మోషే వలె మన ఇంటిలో, దేవుని ఇంటిలో నమ్మకస్తులుగా ఉంటా ఉన్నామా? ఒకసారి ఈ దినాన మనకు మనమే స్వపరీక్ష చేసుకుందామండి. మూడవదిగా దావీదు జీవితానికి వస్తే సమూయేలు మొదటి గ్రంథము 22:14 చదువుదాం. అహీమెలెకు రాజా రాజునకు అల్లుడై నమ్మకస్తుడై ఆలోచనకర్తయై నీ నగరిలో ఘనత వహించిన దావీదు వంటి వాడు నీ సేవకులందరిలో ఎవరున్నారు? ఇక్కడ సౌలు రాజుతో అహీమెలెకు మాట్లాడుతా ఉన్నాడు. ఎవరి గురించి అంటే దావీదు గురించి. ఏమని అంటే, రాజా అల్లుడు దావీదు, అతడిలా ఎవరున్నారు ఈ రాజ్యంలో? మీ నగరంలో ఘనత వహించినటువంటి దావీదు వంటి వారు ఎవరున్నారయ్యా? అతడు నమ్మకస్తుడై చక్కగా నీ సేవకుల్లో ఉన్నాడు కదా అని గుర్తు చేస్తా ఉన్నాడు. ఒకసారి మరలా చెప్తా ఉన్నాడు సౌలు రాజుకి. నిజమేనండి, దావీదు ఎప్పుడైతే గొల్యాతును ఒడిసెలతో
దేవుని సహాయముతో యుద్ధము యెహోవాదే అంటూ మరి ఆ గొల్యాతును చంపి ఆ యుద్ధములో విజయము సాధించాడో ఆ దినము నుంచి మరి దావీదు గొప్పగా ఎంచబడ్డాడు ప్రజలలో. అది చూసినటువంటి ఆ యొక్క సౌలురాజు నచ్చలేదు, అతని మీద ఈర్ష్యపడ్డాడు, అతని మీద పగ పెంచుకున్నాడు, అతని చంపాలనుకున్నాడు, ఆయనకు మేలు చేయాలనుకున్నాడు దావీదు, మేలు చేసిన వాడిని చంపాలనుకున్నాడు సౌలు. చూశారండి, అయినా సరే ఎక్కడ కూడా దావీదు గారు నా అపనమ్మకత్వాన్ని కనపరచలే సౌలు రాజు విషయంలో, రాజ్యం విషయంలో. అతను ఎన్ని మార్లు చంపాలనుకున్నా, ఎన్ని మార్లు అతన్ని హతం చేయాలనుకున్నా, ప్రతిసారి కూడా దేవుని సహాయంతో తప్పించుకున్నాడే తప్ప, నన్ను ఇలా చేయడానికి చేస్తా ఉన్నాడు, నేను అతన్ని చంపుతాననే అవకాశం వచ్చినా చంపకుండా దేవుడు అభిషేకించిన వాణ్ణి నేను చంపను అని ప్రతిజ్ఞ చేసుకుని వస్త్రము మాత్రమే కోసి అవకాశం వచ్చినప్పుడు చంపడానికి ఆ వస్త్రాన్ని కోసి కూడా మనసు నొచ్చుకున్నవాడు ఈ దావీదు. ఎంత నమ్మకస్తులో చూడండి. మనము కూడా మనమేం చేస్తామంటే మనకు నచ్చిన వారితో మంచిగా ఉన్నంత కాలం ఉంటాం, వాళ్ళ నుంచి మనకేదైనా కీడో నష్టమో ప్రమాదమో అపాయమో మనకెదురవుతా ఉన్నప్పుడు, లేదా వాళ్ళ నుంచి మనకు మంచి మంచి మాటలు ఒకవేళ వినలేనప్పుడు కూడా మనమేం చేస్తామంటే వారి విషయంలో అంతవరకు కనపరిచినటువంటి ప్రేమను, అంతవరకు కనపరిచిన అభిమానాన్ని, అంతవరకు కనపరిచిన నమ్మకత్వాన్ని సమస్తాన్ని కూడా పక్కకు పెట్టేస్తాం, ఇక నుంచి దాన్ని ఉంచుకోం. కానీ దేవుడు కోరుకునేది ఏంటి అంటే, నీకు శ్రమ ఎదురైనా సరే, వాళ్ళు మంచి వాళ్ళు కాకపోయినా సరే, నీ పరిస్థితులు విషమిస్తున్నా సరే, సేవా పరిచర్యలో ఒకవేళ ఫలింపు లేకపోయినా సరే, ఏం చేయాలంటే అదే నమ్మకత్వంతో మనం ముందుకు కొనసాగాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. మనము మనకెదురైనటువంటి మన దైనందినటువంటి విశ్వాస జీవితంలో ఇదిగో పరిచర్యలో ఈ యొక్క ఎసర్చే పరిచర్యలో మనం కొనసాగుతా ఉన్నాము, మరి దావీదు వలె ఒకవేళ మనకెదురైన మనుషులు నమ్మకస్తులుగా కాకపోవచ్చు, వారిలో యథార్థత లేకపోవచ్చు, అయినా సరే మనము ఇదిగో దావీదు వలె సౌలు రాజుకు ఏది వీతిగా విధేయత చూపుతూ నమ్మకస్తుడుగానే మిగిలిపోయాడో, మనము కూడా చివరి వరకు కూడా నమ్మకస్తులుగా మిగిలాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఆయన గురించి రాయించినటువంటి మాటలు కేవలం ఈ మొదటి సమయలు గ్రంథములోనే కాదు, గాని అపొస్తల కార్యములు గ్రంథము 13:22 చూస్తే ఆయన నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడంటాడు. రాజుల మొదటి గ్రంథము 15:4 కూడా ఒకసారి చదువుదాం. రాజుల మొదటి గ్రంథము 15:4 కూడా చదివితే, దావీదు హిత్తుడైన ఊరియా సంగతి యందు తప్ప తన జీవిత దినములన్నీ యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొనుచు యెహోవా అతనికిచ్చిన ఆజ్ఞల్లో దేని విషయమందును తప్పిపోకుండెను. కీర్తన గ్రంథం 89:9 కూడా, నేను కోరుకున్నవాడు, నేను అభిషేకించినవాడు, నా చిత్తమంతా నెరవేర్చినవాడు, నా ఆలోచనలన్నీ కూడా నెరవేర్చినవాడు అంటూ అక్కడ కూడా రాయబడతా ఉందండి. దావీదు గురించి దేవుడు ఎంత చక్కని మాటలు రాయించాడు. ఎంతో మంది ఉండగా దావీదు ఆజ్ఞల విషయంలో తప్పిపోయాడు, ఊరియ భార్య విషయంలో తప్పిపోయాడు, అయినప్పటికీ కూడా ఎంత చక్కగా దావీదును దేవుడు ఇచ్చినటువంటి సాక్ష్యం ఏంటంటే నమ్మకమైనటువంటి వాడట. అందుకే అంది, నీ సంతానము సౌలుకు దూరము చేసినట్లుగా నా కృపను నీకు దూరము చేయను, ఇగో నీ సంతానము అంతా కూడా ప్రతి నీ వంశం అంతా కూడా నా సింహాసనములో కూర్చుండకుండా ఒకడు మానడని వాగ్దానము నిత్య నిబంధన దావీదుతో దేవుడు చేశాడంటే ఒకసారి ఆలోచించండి అండి, ఎంత నమ్మకత్వాన్ని కనపరిచి ఉంటాడు, ఎంత యథార్థతను కనపరిచి ఉంటాడు. ప్రతి విషయంలో తనకు శ్రమ ఎదురైతున్నా కానీ దేవుణ్ణి స్తుతించకుండా, దేవుణ్ణి ప్రార్థించకుండా, దేవుణ్ణి మహిమపరచకుండా, ఆయన చేసిన కార్యాలను గురించి కీర్తించకుండా దావీదు లేడండి. ప్రతి విషయంలో కాలుకు చెప్పులు లేకుండా అరణ్యముల్లో అడవుల్లో పడి తిరుగుతున్నప్పుడు కూడా దేవుణ్ణి మర్చిపోలే, దేవుణ్ణి విడిచిపెట్టలే, దేవుని మీద ఆనుకొనడం మానలే, ఆయన వైపు చూడడం మానలే. అందుకోసమే నమ్మకమైన వాడుగా ఆయన పరిశుద్ధ బైబుల్ గ్రంథములో మిగిలిపోయాడు. మనకు శ్రమ వచ్చినప్పుడు ప్రార్థన మానేస్తాం, కష్టం వచ్చినప్పుడు ప్రార్థన మానేస్తాం, ప్రభు ఆలోచన మానేస్తాం, అన్ని మంచిగా ఉన్నప్పుడు ప్రభు అంటాం, కానీ దావీదు అలా అనలేదండి. అందుకే ఆయన గురించి చక్కని మాటలు ఈ యొక్క సమయలు మొదటి గ్రంథంలో రాయించబడ్డాయి. కాకపోతే 4వదిగా మనం చూసినట్లయితే దానియేలు దగ్గరకు వద్దామండి. దానియేలు గ్రంథము 6:4 దానియేలు గ్రంథము
దానియేలు గ్రంథము 6:4 చదువుతా ఉన్నానండి. 6:4.
అందుక ప్రధానులను, అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలన నుండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి గాని దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేసినవాడు కాడు గనక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. దానియేలు కూడా ఎలా జీవించాడు అంటే, తన రాజ్యంలో రాజు దగ్గర తనకుచ్చినటువంటి ఉద్యోగంలో తనకిచ్చినటువంటి ఆధిక్యతలో ఎలా ఉన్నాడు అంటే నమ్మకస్తుడిగా ఉన్నాడండి. ఆయన బబులోనుకు చెరగొని రాబడినటువంటి బాలులలో మొదటిగా దానియేలు, దానియేలు యొక్క స్నేహితులు 3, ఈ 4 బబులోనికి తీసుకుని రాబడ్డారు యెరూషలేము నుంచి. అక్కడికొచ్చినా కానీ తినే విషయంలో, తాగే విషయంలో ఎక్కడ మేము అపవిత్రపరచబడతామో, ఎక్కడ దేవుని ఉగ్రతకు మేము లోనవుతామో, దేవుని శిక్షకు లోనవుతామో, దేవుడు ఎక్కడ నొచ్చుకుంటాడో, ఎక్కడ బాధపడతాడో, అది దేవుని చిత్తము కాదు, దేవుని ఇష్టము కాదని చెప్పి ఆ తినే విషయంలో కూడా వాళ్ళు అపవిత్రపరచబడతారని అక్కడ కూడా నమ్మకంగా వాళ్ళు ఉన్నారండి. ఆ యొక్క మాంసము కానీ ఆ తిని వారిని అపవిత్రపరచుకోదలుచుకోలేక శాకాహారులు తినాలని కోరుకున్నారు, వాళ్ళు ప్రతిమాలుకున్నారు, ఆ విషయంలో కూడా నమ్మకస్తులుగా మిగిలిపోయారు. చివరికి దేవుడు వారిని హెచ్చించి ఉన్నతమైనటువంటి స్థాయిలోనికి, స్థితిలోనికి, స్థానంలోనికి తీసుకుని వెళ్ళినప్పుడు ఒక పరీక్ష కాలం ఎదురైంది దానియేలు యొక్క స్నేహితులకు, దానియేలుకు కూడా. ఆ పరీక్ష కాలంలో ప్రాణం పోతుందని తెలిసిన, ప్రాణము ఆ యొక్క సింహపు బోనులో వేస్తారు, ప్రార్థన చేస్తని తెలిసిన, సంతకము చేయబడ్డదని తెలిసిన, ప్రాణం పోగొట్టుకోవడానికైనా ఇష్టపడ్డాడు తప్ప దేవుని దృష్టిలో దేవునికి అపనమ్మకస్తుడిగా మిగిలిపోవడానికి దానియేలు ఇష్టపడలేదండి. ఆ దానియేలు యొక్క స్నేహితులు శత్రుకు మేషకు అభెజ్ఞగోలు కూడా 3 వెళ్ళినట్లయితే వాళ్ళు కూడా వాళ్ళ యొక్క విశ్వాసాన్ని పోగొట్టుకోవడానికి ఇష్టపడలేదు, దేవునికి అపనమ్మకస్తులుగా మిగిలిపోవడానికి ఇష్టపడలేదు. కానీ ఆ యొక్క అగ్నిలో కాలిపోవడానికి వాళ్ళు ఇష్టపడ్డారు. దానియేలు ఆ యొక్క సింహపు బోనులోనికి వెళ్ళడానికి, సింహాలకు ఆహారం కాడడానికి ఇష్టపడ్డారు తప్ప వాళ్ళ యొక్క విశ్వాస జీవితంలో, వాళ్ళ యొక్క ప్రార్థన జీవితంలో అపనమ్మకస్తులుగా మిగిలిపోవడానికి వాళ్ళు ఇష్టపడలేదండి. నిజంగా ఈ శద్రకు మేషకు అభెజ్ఞగోల నుంచి, అలాగే దానియేలు జీవితంలో నుంచి మనము నేర్చుకోవలసింది ఏంటంటే, మనము ఎక్కడ అపనమ్మకస్తులుగా మిగిలిపోతా ఉన్నాం. విశ్వాసం విషయంలో ఒకవేళ శద్రకు మేషకు అభిజ్ఞగోలు విశ్వాసంలో వాళ్ళు అపనమ్మకస్తుగా లేరు, ఒకవేళ మన విశ్వాసంలో మనం అపనమ్మకస్తులుగా ఉంటా ఉన్నామా, అవిశ్వాసులుగా ఉంటా ఉన్నామా, చాలినంత విశ్వాసం మనకు లేకుండా ఉంటా ఉందా, విశ్వాసంతో మనము జయించలేనటువంటి పరిస్థితులలో కూడా మనము ఒకవేళ ఫెయిల్ అయిపోతా ఉన్నామా. ప్రార్థన విషయంలో ఈ దానియేలు నిజంగా నమ్మకస్తుడిగా మిగిలిపోయాడట. ఏ తప్పు, ఏ లోపము, ఏ పాపము ఎక్కడ కూడా కనుగొనలేకపోయారట. ఎంతమంది పోగై, ఎంతమంది కుట్ర చేసి, ఎంతమంది ఒకటై ఆయన మీద ఎన్ని నేరారోపణలు చేద్దామని చూసినా ఏ ఒక్కటి కూడా యేసు ప్రభు వారి విషయంలో ఏ ఒక్కటి కూడా సరిపోలేదో, ఇదిగో దానియేలు విషయంలో కూడా ఎక్కడ ఏది కూడా లేదటండి. తప్పైన, నేరమైన ఏది ఆయనలో లేదట. ఒక లోపాన్ని కనుగొనలేకపోయారట. అంత నమ్మకస్తుడిగా ఉన్నారు. ఇది సాధ్యమా అండి? సాధ్యమే. ప్రభులో ఉంటే సాధ్యమే. ప్రభు మనకు తోడుంటే సాధ్యమే. ఆయన మీద ఆనుకుంటే సాధ్యమే. నమ్మకస్తులుగా నా ప్రభుకు నేను ఉండాలని ఒక తీర్మానం ఉంటే అది సాధ్యమే అండి. ఒక సమర్పణ కలిగిన వారిగా, ఒక క్వాలిటీ కలిగినటువంటి వారిగా, ఒక సిన్సియారిటీ కలిగినటువంటి వారిగా మనం ఉండాలని ఆశపడినప్పుడు, ఆ తపన మనలో ఉన్నప్పుడు, ఆ తృష్ణ మనలో ఉన్నప్పుడు, ఏది ఏమైనా మనుషుల కోసం కాదు నేను దేవుని కోసమని నువ్వు దేవుని వైపే చూస్తూ ఉన్నప్పుడు, ఇదిగో దానియేలుకు సాధ్యమైనట్లుగా మనకు కూడా సాధ్యమేనండి. హల్లెలూయా. దానియేలు ప్రార్థన జీవితంలో నమ్మకస్తులుగా ఉన్నాడు. శద్రకు మేషకు అభెజ్ఞగోలు విశ్వాస జీవితంలో నమ్మకస్తులుగా ఉన్నారు. ఇకపోతే హనన్య, నెహెమ్య గ్రంథము 5 నెహెమ్య అండి, హనన్య అండి. నెహెమ్య గ్రంథానికి వెళ్దాం. నెహెమ్య గ్రంథము 7:2 చదువుతా ఉన్నాను. నెహెమ్య గ్రంథము 7:2. నా సహోదరుడైన హనానాకిని, కోటకు అధిపతి అయిన హనన్యాకును యెరూషలేము పైన అధికారమిచ్చి తిని, హనన్య నమ్మకమైన మనుషుడు, అందరికంటే ఎక్కువగా దేవుని యందు భయభక్తులు గలవాడు. నెహెమ్య ఈ యొక్క హనన్య గురించి సాక్ష్యం చెప్తా ఉన్నాడు. ఎలాంటి వాడటండి హనన్య, తన యొక్క ఆ రాజ్యములో తను నియమించినటువంటి అధిపతులలో ఈ హనన్య నమ్మకమైనటువంటి వాడట. నిజమే, మనం కూడా చూడండి లోకానుసారంగా ఇదివరకు వెనకట కొంచెం వెనక్కి వెళ్తే కాలం మన చిన్నతనములో నా చిన్నతనములో ఎవరైతే నమ్మకంగా ఉంటారో, ఎవరైతే యథార్థంగా ఉంటారో, ఊరికి వెళ్లేటప్పుడు తాళాలు వాళ్ళు పట్టుకొని వెళ్లేవాళ్ళు కాదండి, పక్కనోళ్ళకి ఇచ్చి వెళ్లేవాళ్ళు. అంటే ఎంత నమ్మకం ఉంటే ఇంటి తాళాలు ఒకరి చేతికి ఇచ్చి వెళ్తాం. అలాగే ఈ యొక్క నెహెమ్య కూడా తన దగ్గరున్నటువంటి అధిపతుల్లో ఈ హనన్య గురించి సాక్ష్యం చెప్తా ఉన్నాడు. నమ్మకమైనటువంటి మనుషుడట, తన రాజ్యంలో ఏ పని చెప్తే అది యథార్థంగా నమ్మకంగా నీతిగా న్యాయముగా భయభక్తులు కలిగి ప్రభు పరిచర్యలు ఆయన ప్రభు సేవలో ఆయనతో పాటు ముందుకు కొనసాగినట్లుగా ఈ యొక్క నెహెమ్య గ్రంథంలో మనము చూస్తా ఉన్నాం. మనం కూడా మనకు దేవుడు ఈ యొక్క ఎస్ఎఫ్జే పరిచర్య ద్వారా శ్రీ మహేశ్వర్ ద్వారా కొన్ని బాధ్యతలు కొంత మనకు ఒక బాధ్యతను ఒక భారాన్ని దేవుడు మనకిచ్చాడు, ఒక పనిని మనకిచ్చాడు. ఆ పనిలో మనుషుల మెప్పు కోసం చేస్తా ఉన్నామా, లేకపోతే దేవుని కొరకు నమ్మకస్తులుగా ఉండాలని నమ్మకంగా పనిచేస్తా ఉన్నామా? ఎవరు చూసినా, ఎవరు చూడకపోయినా, ఎవరు మెప్పున్నా, ఎవరు మెప్పు లేకపోయినా, నేను నా ప్రభు మెప్పు నాకు కావాలి అన్న విషయం ఆ విధిగా మనం కొనసాగుతా ఉన్నామా, లేకపోతే ఎలా ఉన్నాం? ఒకసారి మనం ఆలోచన చేసుకుందాం. యెహోషువ కాలేబులను మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ యొక్క ఐగుప్తు బానిసత్వ సంఖ్యలు తెంపబడిన నాటి నుంచి వారు పాలు తేనెలు ప్రవహించే ఆ యొక్క కానాను దేశములో కాలు పెట్టే వరకు కూడా, కాలు మోపే వరకు కూడా ఎలా ఉన్నారటండి? వాళ్ళు నమ్మకంగా ఉన్నారు. ఎవరి విషయంలో? దేవుని విషయంలో. రెండవది, దేవుని సేవకుడైనటువంటి వారి నాయకుడైనటువంటి మోషే విషయంలో నమ్మకస్తులుగా ఉన్నారు. అందుకే ఆ యొక్క పాలు తేనెలు ప్రవహించే కానాను దేశంలో యెహోషువ కాలేబులు తప్ప మరెవ్వరు కూడా వెళ్ళలేకపోయారండి. ఎవ్వరు కూడా దాన్ని స్వతంత్రించుకోలేకపోయారు. వారితో, యెహోషువ కాలేబులతో ప్రయాణించినటువంటి వారిలో సుమ, ఎందుకని అందరూ ఎందుకు అరణ్యంలో రాలిపోయారు, ఎందుకు ఆ యొక్క స్వాస్థ్యాన్ని వాళ్ళు పొందుకోలేకపోయారంటే వారిలో నమ్మకత్వం లేదు, వారిలో యథార్థత లేదు, దేవునికి నమ్మకంగా జీవించలేకపోయారు. దేవుడు ఒకరు చెప్తే వారు మరొకరు చేస్తా ఉన్నారు, వారికి నచ్చినట్లుగా చేస్తా ఉన్నారు తప్ప దేవుడికి నచ్చినట్లుగా, దేవుని సేవకుడు చెప్పినట్లుగా వారందరూ చెయ్యలేకపోయారు. వారి నమ్మకత్వాన్ని కాపాడుకోలేకపోయారు కనుక అపనమ్మకస్తులుగానే మిగిలిపోయారు కనుక ఎవ్వరు కూడా కానాను దేశంలో కాలు మోపలేకపోయారండి. ఆ కాలు మోపిన వారిలో యెహోషువ కాలేబులు మాత్రమే. హల్లెలూయా, దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఇకపోతే యోసేపు దగ్గరకు వచ్చినట్లయితే యోసేపు కూడా ఆది కాండము 39:9 చూస్తే ఆ యొక్క ఇంటిలో, తన యజమానుని ఇంటిలో యోసేపు నమ్మకముగా ఉన్నాడు. ఎక్కడ కూడా చివరికి తన భార్యే, ఆ యజమానుని యొక్క భార్య తనతో పాపము చెయ్యమని రైట్ ఇచ్చేసిందండి, అయినా సరే ఆ పాపము చేయడానికి భయపడ్డాడు. ఎక్కడ కూడా నమ్మకత్వాన్ని తప్పిపోలే, ఎవరు చూడట్లేదులే, ఎవరు లేరులే, నేను గొప్పవాడైపోయానులే, ఒక స్థితికి వచ్చానులే అని అనుకోలేదండి. యోసేపు నమ్మకంగా ఉన్నాడు. ఆ పోతీఫర్ ఇంటిలో యోసేపు నమ్మకముగా ఉన్నాడు కాబట్టే ఆ దేశానికే ఆయన రాజంతటి వాడయ్యాడు, ఆయన ప్రధానమంత్రి అయ్యాడు. చక్కటి జీవితాన్ని ఆయన జీవించాడు, తన సాక్ష్యాన్ని కాపాడుకున్నాడు. నిజమే, మనం కూడా లోకంలో జీవిస్తా ఉన్నాం. లోకంలో ఉన్నదంతా శరీరాశ నేత్రాశ జీవపుడంబము. సాతాను మనల్ని ఏదో రకంగా పడేయాలని చూస్తా ఉన్నాడు. వాడికి సమయం కొంచెమేదని ఉగ్రుడై కోపముతో వాడు దిగివచ్చి ఉన్నాడు. వాడు ఎవరిని మోసం చేద్దామా, ఎవరిని పడేద్దామా, దేవుని విషయంలో అపనమ్మకస్తులుగా మారుస్తామా అని చెప్పి వాడు వెతుకుతూ తిరుగుచున్నాడట. బహుజాగ్రత్తగా, కడు జాగ్రత్తగా, మిక్కిలి జాగ్రత్తగా ఎంత దినాల్లో మన విశ్వాస జీవితాన్ని కొనసాగించేవారిగా యోసేపు వలె ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడండి. హల్లెలూయా, దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. అలాగే మనం ఆది కాండము 24 మనం చూసినట్లయితే అబ్రహాము ఇంటిలో ఏలియాజరు నమ్మకస్తుడిగా ఉన్నాడండి. ఏలియాజరే ఆ ఇంటి పనివారిలో పెద్దవాడండి. నేను పెద్దవాడిని, నాకే ఈ ఇంటి పెత్తనమంతా అబ్రహాము గారు అప్పగించాడని తనకిష్టం వచ్చినట్లు చేయలేదండి. అబ్రహాము ఏది చెప్పితే అది చేశాడు. అబ్రహాము నచ్చినట్లుగా మసలుకున్నాడు. అబ్రహాము చెప్పినట్లుగా ఆయన పని జరిగించుతూ వచ్చాడు. ఎక్కడ కూడా అపనమ్మకస్తుడుగా లేడండి, నమ్మకస్తుడుగా మిగిలిపోయాడు. అందుకే అంటాడు అబ్రహాము, ఇంకా ఎందుకయ్యా నాకు పిల్లలు లేరు, ఇక ఎలియాజరే కదా నాకున్న సమస్తానికి అంతటికి వారసుడు అని ఒక విషయంలో దేవుడితో చెప్తా ఉంటాడు అబ్రహాము. నిజమే, ఎంత నమ్మకంగా ఉంటే నా ఆస్తంతా నాదంతా ఇక ఎలియాజరేలే అని అనగలుగుతాడు. అంత నమ్మకస్తుడిగా పనిచేశాడండి. అలాగే రూతు గ్రంథము 2:23-8 మనం చదివితే బోయజు పొలములో రూతు నమ్మకంగా ఉందండి. బోయజు చెప్పాడమ్మా, నా కుమారి నువ్వు ఏ పొలములోనికి వెళ్లొద్దు, ఎవరి దగ్గరికి వెళ్లొద్దు, ఇదిగో నా దగ్గరే నా పొలములోనే నువ్వు పని చేసుకుని చెప్పినప్పుడు ఆయన ఆమె ఆ రూతు ఆయన మాటల ప్రకారము ఆ పొలములోనే ఒక పనికెత్తగా ఆ ఏరుకుంద ఆ యొక్క పొలములో ఆ యొక్క ఏరుకున్నటువంటి ఒక పనికత్తగా వెళ్లినటువంటి ఆ పొలానికే తన నమ్మకత్వాన్ని బట్టి ఆ పొలానికే తన యజమానురాలైంది. హల్లెలూయా. ఎక్కడ నమ్మకత్వం ఉంటే అక్కడ దీవెన ఆశీర్వాదము, హెచ్చింపు, ఫలింపు ఖచ్చితంగా ఉంటాయండి. రూతు బోయజు పొలములో రూతు నమ్మకం ఉంది. అలాగే తన అత్త విషయంలో కూడా నమ్మకముగా ఉంది. అత్త ఎలా చెప్తే అలా చేసిందండి. తిరిగి ఆమె చక్కని కుటుంబము కలిగిన దానిగా ఉంది. తన అత్తను నమ్మకంగా వెంబడించింది. బోయజు పొలములో నమ్మకంగా ఉంది. అందుకే రూతు జీవితము తిరిగి చిగురించింది. మోడైపోయినటువంటి తన జీవితము, నిండు వయసులో వైధవ్యంలో ఉన్నటువంటి ఆ యొక్క మోడుబారిన స్థితిలో, భర్త లేనటువంటి స్థితిలో ఉన్నటువంటి, ఒంటరి స్థితిలో ఉన్నటువంటి రూతు చక్కటి భర్తను, చక్కటి పిల్లలను, చివరికి యేసు ప్రభు వారి యొక్క వంశావళిలో ఆమె పేరు చేర్చబడే ఘనతను, యోగ్యతను, ధన్యతను రూతు పొందుకోగలిగింది. ఎలా అండి? నమ్మకత్వాన్ని బట్టి. అలాగే ఏలియా, తర్వాత హానోకు, వీళ్ళు మరణము చూడకోకుండా దేవునితో కొనిపోబడ్డారు, దేవునితో నడిచారు, దేవునితో మరణము చూడకోకుండా వాళ్ళు కొనిపోబడ్డారు. ఎందుకు? వారు నమ్మకంగా వారికిచ్చిన పనిలో, ఏలియా తన పరిచర్యలో, హానోకు తన విశ్వాస జీవితంలో, దేవునితో నడిచే విషయంలో నమ్మకస్తులుగా ఉన్నారండి. నమ్మకత్వాన్ని కనపరిచారు, దేవుణ్ణి వెంబడించారు, ఆయన సేవలో నమ్మకంగా ఉన్నారు, మరణాన్ని చూడకుండా కొనిపోబడ్డారు. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. యోబు గ్రంథము 1:1 అలాగే యోబు గ్రంథం 1:21 యోబు గ్రంథము 42:12 ఈ వచనాల ఆధారంగా యోబు జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, యోబు దీవించబడ్డప్పుడు దేవునికి నమ్మకంగా ఉన్నాడు, యోబు క్షేమ స్థితిలో ఉన్నప్పుడు నమ్మకంగా ఉన్నాడు, యోబు కలిమిలో ఉన్నప్పుడు దేవునికి నమ్మకం ఉన్నాడు, అలాగే యోబు లేమిలోనికి వచ్చినప్పుడు, క్షామ స్థితిలోనికి వచ్చినప్పుడు, అన్ని పోగొట్టుకుని దరిద్రపు స్థితిలోనికి వచ్చినప్పుడు, అనారోగ్యము కోల్పోయి మరణానికి దగ్గరవుతున్నటువంటి స్థితికి వచ్చినప్పుడు, తన భార్య తనను దూషిస్తా ఉన్నటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు, తన స్నేహితులే తనను నిందిస్తా వచ్చినటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు, తనకున్నటువంటి బంధువులంతా కూడా తనను విడిచిపెట్టి వెళ్లినటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు కూడా యోబు తన దేవుని విషయంలో నమ్మకత్వాన్ని వదిలిపెట్టలేదండి, విశ్వాసాన్ని వదిలిపెట్టలేదండి. అందుకే యోబు రెండంతల దీవెన, రెండంతల ఆశీర్వాదము పొందుకోగలిగాడు. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఇంకా చెప్పుకుంటూ పోతే మనకు సమయం అయిపోతా ఉంది, కనుక నేను ముగిస్తా ఉన్నాను. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ దైవజనమ, ఈరోజు దేవుడు నమ్మకస్తుల కోసం తన పరిచర్య జరిగించాలని, తన పరిచర్యను ముందుకు తీసుకుని వెళ్లాలని, తన పరిచర్య ద్వారా అనేకులను తన వైపుకు మళ్లించాలని, తన రాజ్యాన్ని కట్టుకోవాలని, తన రాజ్యాన్ని విస్తరింప చేసుకోవాలని, అంతటా అందరూ నశించకుండా మారు మనసు పొందాలని, రక్షింపబడాలని, ఎవరు నశించడం ఆయన చిత్తము కాకుండా ప్రతి వారికి ఒక బాధ్యత ఇచ్చి, ప్రతి వారిని తన బిడ్డలుగా చేసుకుని, తన అపారమైన ప్రేమ చేత, ఉచితమైన కృప చేత, తన అసమానమైనటువంటి ప్రేమ చేత మనందరినీ కూడా ప్రేమించి, తన పరిచర్యలో, తన పొలములో, తన పనివారిగా మనం ఉండాలని, ఆ పనివారిగా ఉండే విషయంలో, దేవుడు మనకు అప్పగించినటువంటి బాధ్యతల విషయంలో, కుటుంబ విషయంలో, పరిచర్య విషయంలో, దేవుడు మనకిచ్చినటువంటి తలాంతుల విషయంలో, దేవుడు మనకిచ్చినటువంటి ఆ ఉద్యోగ విషయంలో, ఒకవేళ ఉన్నత స్థితి విషయంలో, ఏ విషయంలోనైనా నువ్వేది కలిగి ఉన్నావో, ఏ ఖ్యాతి, ఏ పేరు, ఏ ప్రఖ్యాతి, ఏ స్థితిగతులు నువ్వు కలిగి ఉన్నావో అవన్నీ దేవుడిచ్చినవే. వాటి విషయంలో మనం ఎలా ఉండాలి అంటే దేవునికి నమ్మకస్తులుగా ఉండాలని దేవుడు కోరుకో ఉంటా ఉన్నాడు. ప్రతి వారిని కూడా నమ్మకమైన సంతానముగా ఉండాలట, ప్రతి వారిని కూడా నమ్మకమైన మనుషులుగా ఉండాలట, ప్రతి వారిని కూడా నమ్మకమైన మనసు కలిగిన వారిగా ఉండాలట, ప్రతి వారిని కూడా ఒక నమ్మకమైన నగరముగా మనం ఉండాలట, ప్రతి వారిని కూడా నమ్మకమైన సాక్ష్యము కలిగిన వారిగా, నమ్మకమైన మంచి దాసులముగా, దాసురాండ్లముగా, నమ్మకమైన మంచి సుబుద్ధి కలిగినటువంటి గృహ నిర్వాహకులుగా, మా నమ్మకమైన పరిచారకులముగా, క్రీస్తు పరిచారకులముగా, ప్రియ సహోదరులముగా, నమ్మకమైన వారిగా అన్ని విషయాల్లో ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. మన యొక్క ఎసెప్చే మోటో ఏంటో తెలుసా అండి? ఒకసారి తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. మన ఎసెప్చే మోటో అండి, తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం చదువుతా ఉన్నాను. నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగించుము. ఆనాడు అపోస్తలైనటువంటి పౌలు తిమోతి రాస్తూ ఈ మాటలు సెలవిస్తా ఉన్నాడు. తిమోతి, ఇదిగో నా పరిచర్ దేవుని పరిచరును ఎవరికి అప్పగిస్తావు అనంటే, ఇదిగో నమ్మకమైనటువంటి వారికి. నమ్మకమైన వారి అనడానికి ముందు ఇంకొక మాట రాయించాడండి, ఏంటి అంటే సామర్థ్యము గల వారికి. అంటే ఒక్క సామర్థ్యము గల వారికి అప్పగించమనలే, సామర్థ్యము గల నమ్మకం. సామర్థ్యం ఉండొచ్చు, టాలెంట్స్ ఉండొచ్చు, నీకెన్నైనా ఉండొచ్చు, కానీ ఆ టాలెంట్స్ లో ఒకవేళ నమ్మకత్వము కలిగి ఉండకపోవచ్చు. అందుకే అంటున్నాడు, ఎన్ని ఉన్నా నమ్మకత్వం ఉండాలి. కొంతమంది వీళ్ళు చెయ్యగలరులే, వీళ్ళకి ఆ టాలెంట్ ఉందిలే, వీళ్ళకి ఆ స్థితి ఉందిలే, ఆ జ్ఞానం ఉందిలే, ఆ మంచి అట్రాక్టివ్ ఉందిలే అని చెప్పి అప్పగిస్తే ఆ విషయంలో ఒకవేళ వాళ్ళు నమ్మకస్తులుగా ఉండలేకపోవచ్చు. ఒకవేళ మనము కూడా మన యొక్క సహవాసాలలో, మన యొక్క పరిచర్యలో, మనం చేస్తున్నటువంటి ఈ పయసబ్చే పరిచర్యలో వీళ్ళు బాగున్నారులే, వీళ్ళు చెయ్యగలరులే అని ఒకవేళ అప్పగించే విధంగా ఉన్నామా, లేదా నమ్మకమైనటువంటి వారికి అప్పగించి ఆ పరిచర్య కుంటుపడకోకుండా, ఆ పరిచర్య కొనసాగే పడే విధంగా, ఆ పరిచర్య ద్వారా అనేక ఆత్మలు పట్టబడే విధంగా, ఆ పరిచర్య ద్వారా అనేక నశించిపోతున్న ఆత్మలు రక్షింపబడే విధంగా, ఇంకా అనేకులు నామకర్త స్థితిని వదిలి ఆత్మీయతలోనికి వచ్చే విధంగా మనము నమ్మకమైన వారికి అప్పగించగలుగుతా ఉన్నామా, ఒకసారి జ్ఞాపకం చేసుకుందామండి. హల్లెలూయా, దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. నమ్మకము లేక తప్పిపోయినటువంటి ఒక ఇద్దరు ముగ్గురిని జ్ఞాపకం చేసి నా వాక్య సందేశాన్ని నేను ముగిస్తాను. మనము నమ్మకముగా ఉండి దేవుని దీవెనలు పొందుకున్నటువంటి వారిని, దేవుని ఇంటిలో నమ్మకమైనటువంటి వారిని, అబ్రహామును, మోషేను, దావీదును, దానియేలును, అలాగే యోసేపును, అలాగే యెహోషువా కాలేబులను, ఏలియా అనోకులను, మనము రూతును చూశామండి, ఏలియాజరును చూశాం. ఇకపోతే నమ్మకము లేకుండా నమ్మకత్వాన్ని కోల్పోయినటువంటి ఒక ఇద్దరు ముగ్గురు వ్యక్తులను మనం చూద్దాం. మొదటిగా బిలామును చూసినట్లయితే, బిలాము ఎవరండి? ఇజ్రాయేలు. అతడు ఒక ప్రవక్త. ఆయన అంటాడు, ఇజ్రాయేలు ప్రజలను శపించమని బాలాకు కొంతమంది మనుషులను తీసుకుని వచ్చినప్పుడు అతడు అంటాడు, నా దేవుడు చెప్పకుండా నేనేమి చేయనయ్యా, నా దేవుడు యొక్క పర్మిషన్ లేకుండా అసలు నేను కాలు కూడా నేను లేపనయ్యా అన్న వ్యక్తి బహుమానాలు చూపించేసరికి, డబ్బును చూపించేసరికి అంటాడు, ఆగాగు, నా దేవుడు నేను మళ్లీ అడుగుతాను, ఒకవేళ సెలవిస్తాడేమో. దేవుడు ఎప్పుడు ఒకే మాట చెప్తాడు, ఆయన ఒక్కటే మాట చెప్తాడు, ఆయన మాట మార్చే దేవుడు కాదండి. కానీ ఒక ప్రవక్త అది గ్రహించలేక మరలా దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు అంటున్నాడు, సరే నువ్వు వెళ్ళు, కానీ వారు ఆశీర్వదింపబడిన వారు సుమి ఇశ్రాయేలీలు, వాళ్ళు నా స్వాస్థ్యము, నా ప్రతిష్ఠిత జనము, వాళ్ళు నా స్వాస్థ్యము, వారిని శపించడానికి వీళ్ళు, వాళ్ళు ఆశీర్వదింపబడిన వారు బిలాము, నువ్వు వెళ్ళు అని చెప్పి వాళ్ళని ఆశీర్వదించమనే చెప్తాడు. అక్కడ నమ్మకత్వాన్ని కోల్పోయాడు. మళ్లీ పోయి ఆ యొక్క బహుమానాలు ఆశ చూపించేసరికి దేవుడి దగ్గరికి వెళ్తాడు. బిలామును గాడిదతో బుద్ధి చెప్పిస్తాడు, నమ్మకత్వాన్ని కోల్పోయాడండి. నిజమే, నేటి దినాల్లో కూడా ఎంతో మంది నమ్మకత్వాన్ని ఫస్ట్లో ఏమీ లేనప్పుడు చక్కగా నమ్మకంగా ఉంటా ఉన్నారు. ఒక స్థితి వచ్చేసరికి, ఒక స్థాయి వచ్చేసరికి, కొన్ని తలాంతులు వచ్చేసరికి, కొంత పేరు వచ్చేసరికి నమ్మకత్వాన్ని కోల్పోతా ఉన్నారు, వరిష్టారాజ్యంగా ప్రవర్తిస్తా ఉన్నారు, నచ్చినట్లుగా చేస్తా ఉన్నారు, ఇదే దేవుడి చిత్తం అంటా ఉన్నారు, ఇదే వాక్యం అని ఆ వాక్యాన్ని వాళ్ళకు అనుకూలంగా మార్చుకొని మాట్లాడుతా ఉన్నటువంటి నేటి దుర్దినాల్లో మనం ఉంటా ఉన్నాం. ఇకపోతే గెహాజీ కూడా దేవుని రాజ్య విషయంలో, దేవుని యొక్క పరిచర్య విషయంలో ఏలియా దగ్గర ఎలీషా నమ్మకస్తుడుగా ఉండి రెండంతల దీవెనలు పొందుకుంటే, ఈ ఏలియా దగ్గర, ఈ ఎలీషా దగ్గర ఉన్నటువంటి గెహాజీ మాత్రము నమ్మకత్వాన్ని పోగొట్టుకుని కుష్ఠును పొందుకున్నాడు, కుష్ఠును సంపాదించుకున్నాడు. కొంతమంది డబ్బు విషయంలో నమ్మకస్తులుగా ఉండరు. ఈ గెహాజీ కూడా డబ్బును చూసి, అవసరాలను చూసి, ఆ వెండిని చూసి, ఆ బంగారం, ఆ బంగారాన్ని చూసి, నయమాను తెచ్చినటువంటి ఆ యొక్క బహుమానాలను చూసి నమ్మకత్వాన్ని కోల్పోయాడు. చివరికి నమ్మకత్వాన్ని కోల్పోవడం వల్ల ఏం జరిగిందండి, ఏం సంపాదించుకున్నాడు, ఏం ఒరిగింది ఆయనకి, ఏం జరిగింది ఆయనకంటే మనందరికీ తెలుసు, కుష్ఠు పిల్ల పిల్ల తరాన తన సర్వకాలము సంతతికి అంటి ఉండునని దేవుడే చెప్పేశాడు. ఈ మాటలు వింటున్నటువంటి మనకు ఒక భయం కలగాలండి. నిజమే, ఏ విషయంలో నమ్మకత్వాన్ని కోల్పోయామో, ఏ విషయంలో అదుపు తప్పుతా ఉన్నామో, ఏ విషయంలో దేవునికి అపనమ్మకస్తులుగా ఉంటా ఉన్నామో, దానివల్ల దీవెన ఆశీర్వాదం కాదు సుమా, దానివల్ల నష్టాన్ని కష్టాన్ని కొని తెచ్చుకోవలసిన పరిస్థితులు ఉంటాయని ఈ గెహాజీ ద్వారా మనం నేర్చుకోవాలి. ఇకపోతే సొలొమోను దగ్గరికి వస్తే, సొలొమోను కూడా, సొలొమోను ముందు కానీ, సొలొమోను తర్వాత కానీ అంతటి జ్ఞానము కలిగిన వారు మరెవ్వరూ లేరు, ఉండపోరని దేవుడే సెలవిచ్చాడు. అంతటి జ్ఞాని చివరి దినాలు ఎలా అయిపోయాడండి? బహుభార్యాత్వము కలిగి ఉండడం వల్ల, భార్యలు తన మనసును త్రిప్పిపేయడం వల్ల, తన హృదయాన్ని త్రిప్పివేయడం వల్ల అన్య దేవతలకు బలులర్పించాడు, అన్య దేవతలకు గుడులు కట్టించాడు, అన్య దేవతలకు తన భార్యలతో పాటు బలులర్పించడానికి వెళ్లాడండి. అపనమ్మకత్వం, అపనమ్మకస్తుడిగా మిగిలిపోయాడండి. తండ్రేమో నమ్మకస్తుడిగా మిగిలిపోతే, తనేమో అపనమ్మకస్తుడిగా మిగిలిపోయాడు. వృద్ధాప్యమందు తప్పిపోయాడండి. చివరి వరకు నమ్మకత్వాన్ని కొనసాగించలేకపోయాడు. సౌలురాజు కూడా తనను ఎంచి కోరుకొని తన యొక్క ప్రజల మీద మొదటి రాజుగా సౌలుని నియమిస్తే, సౌలు కూడా తప్పిపోయాడు, నమ్మకత్వాన్ని కోల్పోయాడు, చివరికి రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు, చివరికి రాజుగా ఉండకుండా తీసివేయబడ్డాడు, చివరికి ప్రాణాలే కోల్పోయాడండి. హల్లెలూయా. ఒక మాట చదువుదాం, మత్తయి రాసినటువంటి సువార్త 25వ అధ్యాయము, మత్తయి సువార్త 25వ అధ్యాయము, మత్తయి సువార్త 25వ అధ్యాయము 21వ వచనం చదువుదామండి. 21-23లో కూడా ఇదే మాటలుంటాయి. అతని యజమాని, బలానమ్మకమైన మంచి దాసుడా, నీవి కొంచెంలో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించేదను. చూశారండి, నువ్వెప్పుడైతే నమ్మకంగా ఉంటావో, పరిచర్యలో, కుటుంబంలో, ఉద్యోగంలో, వ్యాపారంలో, దేవుడు నీకు అప్పగించిన బాధ్యత విషయంలో, దేవుడు నీకు అప్పగించిన తలాంతుల విషయంలో, దేవుడు నీకు అప్పగించినటువంటి పని విషయంలో, అన్ని విషయాల్లో కనుక నువ్వు నమ్మకంగా ఉంటే, దేవుడు అంటున్నాడు, బలానమ్మకమైన మంచి దాసుడా, ఇంకా అనేకమైన వాటి మీద నిన్ను నియమిస్తా అంటున్నాడు. నిజమే, కొంచెం నమ్మకం ఉంటే మరన్నిటి మీద దేవుడు నియమిస్తాడట. ఇంకొక మాటను మనం చదువుదామండి. సామెతల గ్రంథము 28వ అధ్యాయం 20వచనంలో, నమ్మకమైన వారికి మిండైనటువంటి దీవెనలట. అలాగే ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము, చివరిగా ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 9-10వచనం చదువుదాం. 10వచనం, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు, 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చదను. ఆమేన్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును. ఎప్పుడైతే మనం నమ్మకంగా ఉంటామో, నమ్మకస్తుల నమ్మకాన్ని దేవుడు ఒమ్ము చేయడండి. ఒకవేళ నువ్వు ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, బాధల్లో, సమస్యల్లో కూడా ఉండి కూడా నమ్మకత్వం కొరకు పాటుపడతా ఉన్నావా, ప్రయాసపడతా ఉన్నావా, కష్టపడతా ఉన్నావా, ఏది ఏమైనా సరే అని చెప్పి నువ్వు యథార్థంగా ఉంటా ఉన్నావా, దేవుడు అంటున్నాడు మరణం వరకు నమ్మకంగా ఉండు, ఇన్నికు నేను జీవ కిరీటాన్ని ఇస్తా అంటున్నాడు. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. మరొక మాట, కొరింథీయులకు రాసినటువంటి 1వ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం, ప్రతి వాడును నమ్మకమైన వాడయ్యుండుట అవశ్యము. ఇది రూల్, ఇది ఆజ్ఞ. ప్రతి ఒక్కరు ఎలా ఉండాలండి? నమ్మకస్తుడై ఉండాలి. అపనమ్మకస్తులుగా ఉండు. అపనమ్మకస్తులుగా ఉంటే మనము కొట్టివేయబడతామండి, మనలో ఫలింపు ఉండదు, మనలో దేవుని యొక్క రాజ్యానికి మనం అర్హులము కాలేమండి. నేను మరొకసారి మరలా జ్ఞాపకం చేస్తా ఉన్నాను, అంత్య దినాల్లో ఉన్నాం, అపాయకరమైనటువంటి దినాల్లో ఉన్నాం. నిజంగా దేవుడు ఎంతో గొప్ప పరిచర్యను మన ఎదుట ఉంచాడు. ఆ పరిచర్యలో పాలి భాగస్థులుగా నిన్ను నన్ను ఎంచి ప్రభు ఉంచాడు. అయోగ్యత అర్హత లేకపోయినా ప్రభు మనల్ని ఎంచాడు. ఆ నమ్మకత్వాన్ని కాపాడుకుందాం, ఆ నమ్మకత్వంలో కొనసాగుదాం, ఆ నమ్మకత్వంతో దేవుని వెంబడిస్తాం. దేవుని యొక్క ఈ పరిచారకుడైనటువంటి, దేవుని యొక్క దాసుడైనటువంటి మహేశ్వర యొక్క నమ్మకంగా కొనసాగుతా ఉన్నారు. మనం కూడా నమ్మకంగా కొనసాగే వారిగా ఉండాలి. ఈ యొక్క ఎస్ఎఫ్జే పరిచర విస్తరున్నటువంటి ఈ సమయంలో ఇంకా నలుమూలల ప్రపంచ వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా విస్తరించాలి అంటే, మనలాంటి నామకర్ద వారులు తిరిగి ఆత్మీయతలోనికి బలపడాలి అంటే, ఇంకా అనేకులు లేవనెత్తబడాలి అంటే, మనమందరము చేయి చేయి కలపాలి. మనమందరము దేవుడిచ్చినటువంటి ఈ పరిచరలో నమ్మకస్తులుగా కొనసాగేవారిగా, నమ్మకస్తులుగా మిగిలిపోయేవారిగా ఉంటే ఖచ్చితంగా ప్రభువు ఇదిగో భక్తులను దీవించిన విధంగా, భక్తులను ఆశీర్వదించినటువంటి విధంగా దేవుడు మనల్ని కూడా ఆశీర్వదిస్తారు. హల్లెలూయా. నేటి సంఘాలలో ఉన్నటువంటి ఆ నమ్మకత్వము, నాటి సంఘాలలో ఉన్నటువంటి నమ్మకత్వము నేటి సంఘాలలో మనము కనపరచాలండి, మనము కనపరచాలి. ఆదిమ సంఘము నమ్మకత్వాన్ని కనపరిచింది, ఆదిమ సంఘము నమ్మకత్వాన్ని చూపించింది, అందుకే దీవించబడ్డది. దేవుని కార్యాలు గొప్పగా జరిగాయి, దేవుడు గొప్పగా వారితో ఉన్నాడు, సేవ విస్తరించింది, సేవ ఫలించింది. నేడు మనం చేస్తున్న సేవ ఫలించాలి అని అంటే, మనం విస్తరించాలి అంటే, అనేకులు దేవుని రాజ్యంలో వాళ్ళు ఉండాలి అంటే, మనం కూడా ధనము విషయంలో కావచ్చు, సేవ విషయంలో కావచ్చు, నమ్మకస్తులుగా దేవుని పనిలో ముందుకు కొనసాగుదాం. అట్టి కృపా ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక. దేవుడి కొద్ది వాక్యము దీవించును గాక. అవకాశం ఇచ్చినటువంటి మహేశ్వరికి, బృందానికి, అందరికీ నా వందనాలు. థ్యాంక్ యూ అండి.